నేను పిసినారుణ్ణి. రచన డాక్టర్ ఎం రామ్మోహన్ రావు. అతనికి పిసినారివాడు అనే ముద్ర వేశారు. అతను ఆ ఇమేజ్కే కట్టుబడి ఉండేవాడు. కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగానే ఉన్నాడు. నేను పిసినారుణ్ణి అనే ఇమేజ్ నుండి బయటపడ్డాడు. ఒక వ్యక్తిలో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను డాక్టర్ ఎం రామ్మోహన్ రావు గారు రచించారు. ఈ కథ మన తెలుగు కథలు .com ప్రచురింపబడింది. ఇక కథ ప్రారంభిద్దాం. వాగ్దేవి అంత్యోదయ ఫౌండేషన్తో నాకు చాలా అనుబంధం ఉంది. వాళ్ళు ఏ ఆసరా లేని అంగవైకల్యంతో ఉన్న చిన్న పిల్లల్ని తమ ఆశ్రమంలో చేర్చుకుంటారు. వారికి సరైన చికిత్స చేయిస్తారు. వాళ్ళకి ఏ రకమైన విద్యాబుద్ధులు సరిపోతాయో గమనించి దానికి అనుగుణంగా వాళ్లను చదివిస్తారు. ఇలా వాళ్ల జీవితానికి కూడా ఒక సార్థకత ఉందని నిరూపించారు. ఈ ఆశ్రమంలో చేర్చుకోబడిన పిల్లలు చదువులో ఎంతో ఉత్తీర్ణతను సాధించి గత 10 సంవత్సరాల్లో ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ లాంటి కోర్సులు కూడా పూర్తి చేశారు. అందులోని విద్యార్థులు అందరూ ఆడపిల్లలే. ఎంతోమంది స్వచ్ఛంద సభ్యులు వారి ఆలనా పాలనా చూస్తూ ఆర్థికంగానూ సమయం వెచ్చించడంతోనూ వాళ్లకు తోడుగా నిలుస్తూ ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్నారు. అది వాగ్దేవి అంత్యోదయ ఫౌండేషన్ రజతోత్సవ వ్యవస్థాపక దినోత్సవం. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. ఆ వ్యవస్థకు మొదటి నుండి అండగా ఉండి చాలా తరచుగా అక్కడికి వచ్చే బోస్ గారికి ఎందుకో తెలీదు నేనంటే ప్రత్యేక అభిమానం. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆశ్రమ విషయాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు మన ఆశ్రమంలో ఉన్నవారిలో 30 మంది బాలికలకు విద్య పూర్తి చేసిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ ఇప్పటికీ 25 ఏళ్ల నాటి చాలీ చాలని వస్తులే. పిల్లల సంఖ్య పెరిగిపోయి ప్రస్తుతం 250 మంది అయ్యారు. ఎంత స్వచ్ఛందం అయినప్పటికీ కొంతమందికి, ముఖ్యంగా ఆయాలు మొదలైన వాళ్ళకి, జీతాలు ఇవ్వక తప్పడం లేదు. మిత్రులు శ్రేయోభిలాషులు ఇచ్చే విరాళాలు, సామాన్లు పిల్లల నిత్యావసరాలకే సరిపోతున్నాయి. పిల్లలకైతే 3 పూట్లా భోజనం పెట్టగలుగుతున్నాం. కానీ వాళ్ళకి అందించే శిక్షణ ఇంకా మెరుగ్గా ఉండాలంటే ఫుల్ టైం టీచర్స్ కావాలి. వాళ్లకు జీతాలు ఇవ్వాలి. మెరిట్ స్టూడెంట్స్కు కాలేజీల్లో కొంతైనా ఫీజు కట్టాలి. ఈ పాటికి మీకు అర్థం అయి ఉంటుంది రామం గారు. పెద్ద మనసు చేసుకొని మీరు నెలకు 2 రోజులు ఈ ఆశ్రమం నిమిత్తం కేటాయించండి. నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. వాటికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం అని బోస్ గారు నాతో అన్నారు. నేను రిటైర్ అయ్యాను కానీ ఇంకా చదవవలసినవి చాలా ఉన్నాయని వారితో అని, అయినా చెప్పండి నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నారు అని అడిగాను. ఇప్పటి వరకు మనం సహాయం కోసం ఈ మహానగరంలో మన చుట్టుపక్కల ఉన్న దాతల వద్దకు వెళ్ళడం మన ఆనవాయితీ అయింది. ఈసారి ఒక క్యాంపెయిన్లో చుట్టుపక్కల గ్రామాల్లోని దాతలను కలుద్దాం. మన పిల్లల అదృష్టం కొద్దీ ఎవరైనా సహాయపడకపోతారా? నాకైతే ఎందుకో సహాయం అందుతుందని గట్టిగా నమ్మకం కలుగుతోంది. మీరు కూడా నా ప్రయత్నంలో భాగంగా ఉండాలి అన్నారాయన. ఆ తర్వాతి ఆదివారం జహీరాబాద్ సమీపంలోని ఒక గ్రామానికి వెళ్ళాం. బోసు గారికి కానీ నాకు కానీ ఆ గ్రామంలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ రచ్చబడ్డ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి, ఎందుకు వచ్చారు, ఎవరికి కావాలి అనగానే మేము వచ్చిన పని చెప్పాం. అప్పుడు వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్న వీరేష్ గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. వీరేష్ గారి ఇంటికి తేలిగ్గానే చేరాము. ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేశారు. అది వేసవి సాయంత్రం. తలుపు తట్టగానే ఒక 60 ఏళ్ల వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉన్న ఆయన సగం తలుపు తీసి, ఏంటి చందాకొచ్చారా, నేను పిసినారోడ్ని. ఆ పనికి మాలినోళ్ళు మిమ్మల్ని మా ఇంటికి వెళ్ళమనుంటారు. నా దగ్గర చందాలు ఇవ్వడానికి ఏమీ లేదు, ఉన్నా ఇవ్వను అని ముఖం మీద కొట్టినట్టు మాట్లాడి తలుపు వేసుకుపోయారు. అప్పుడు నేను, అయ్యా మేము హైదరాబాద్ నుండి వచ్చాం, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి, చాలా దాహంగా ఉంది అన్నాను. ఆ సమయంలో నాకు నిజంగా దాహం వేస్తుంది కూడా. ఏమనుకున్నారో ఏమో, మా వయసు కూడా ఇంచుమించు ఆయన వయసు ఉండడం వలన ఏమో కొంచెం మెత్తబడి లోనికి రమ్మని, ముందు వరండాలోని కుర్చీల్లో కూర్చోమని, లోపల నుండి మంచినీళ్లు తీసుకురమ్మని ఆయన భార్యతో ఓ కేకలాంటిది వేశారు. కాసేపటికి వారి భార్య, ఎంతో మర్యాదగా మాకు మంచినీళ్ళు ఇచ్చి మేమెవరం అని సైగలతో వీరేశంగారిని అడిగారు. ఆయన, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారట, ఎందుకు వచ్చారో తెలియదు, మనం పిత్తనాసి వాళ్ళం అని, మన ఇంట్లో పెళ్ళిళ్ళకు కూడా ఎవరూ లేరని చెప్పాను, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఈలోపు ఇంటర్ చదివే వాళ్ళ మనవడు పెరట్లో స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. ఆ అబ్బాయి మమ్మల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అంతలో ఆయన కూడా మా ఎదురు కుర్చీలో కూర్చొని, ఇంతకు మీరు చూస్తే పెద్ద మనుషుల్లా ఉన్నారు, ఏం చేస్తుంటారు, మా ఊరికి ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు బోసు గారు తాను పెద్ద పెద్ద రోడ్డు కాంట్రాక్టులు చేసేవాడినని, ఇప్పుడు వ్యాపారం వాళ్ళ అబ్బాయికి అప్పజెప్పి రిటైర్ అయ్యి తోటి వారికి చేతనైన సహాయం చేస్తూ ఉంటాను అని అన్నారు. నేను కూడా ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు అని చెప్పి బోసుగారి కార్యక్రమాల్లో సహాయం చేస్తుంటాను అన్నాను. మా గురించి సావకాశంగా విన్న తరువాత ఆయనలో కొంచెం స్థిమితం కనపడి తన గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. తనకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల అని, మనుమలు మనవరాళ్ళు ఆరుగురని చెప్పారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మనవలు మనవరాళ్ళు ఏం చదువుతున్నారు అని అడిగాను నేను. పెద్దబ్బాయి బ్యాంకులో మేనేజర్, చిన్నబ్బాయి ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్, అమ్మాయికి పెళ్ళైన తర్వాత అమెరికాలో ఉంటున్నారు, నాకు 50 ఎకరాల మాగాణి భూములు, ఉండడానికి ఇల్లు ఉన్నాయి అని చెప్పి మనవలు మనవరాళ్ళు ఏం చదువుతున్నారో వివరంగా చెప్పారు ఆయన. తరువాత తన గురించి చెబుతూ, ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు, వాళ్లకు ఏదో చదువులు చెప్పించాను, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారు, అంతే తప్ప నేను ఎవరికి ఏమీ చేయలేదు, ఎందుకో ఏమో ఏమీ చేయడానికి కూడా నా మనసు అంగీకరించదు, అందుకే నేను పిసినారుణ్ణి, అందరూ నన్ను అలాగే అంటారు అని చెప్పడం ఆపేశారు. అంతవరకు ఆయన భార్య పార్వతమ్మ గారు మేము మాట్లాడుకునేది వింటూనే ఉన్నారు. అంతలో బోసు గారు వారి చేతులు ఆప్యాయంగా పట్టుకుని, వీరేశం గారు, మీరు ఏ విధంగానూ పిసినారి కాదు, మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్లను ప్రయోజకుల్ని చేశారు, అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు, వాళ్ళు అందరూ మంచి వృద్ధిలో ఉన్నారు, ఇప్పుడు మీ అబ్బాయి పిల్లలు మీతోనే ఉంటున్నారు, వాళ్ళకు కావలసినవి మీరు సమకూరుస్తున్నారు, ఈ పరిస్థితుల్లో మీరు పిసినారి అని ఎందుకు అనుకుంటున్నారు, పిసినారి అంటే ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తూ తన వారి గురించైనా పరాయి వారి గురించైనా ఏమాత్రం స్పందన లేకుండా ఒక అనాగరిక జీవితం గడిపేవారిని మాత్రమే పిసినారి అని అంటారు. నా ఉద్దేశం ప్రకారం మీరు మాత్రం పిసినారి కాదు, మీరు మీ వాళ్ళందరి క్షేమం గురించి ఎంతో శ్రమపడి వాళ్లను పైకి తీసుకుని వచ్చి మీ బాధ్యత నిర్వర్తించారు అన్నారు. అప్పుడు వీరేశం గారు, అయితే నేను ఎవరికీ ఏమీ ఇవ్వనప్పటికీ పిసినారిని కానా, మరి అందరూ నన్ను పిసినారి అంటుంటే నేను కూడా నన్ను నేను పిసినారివాడిననే భావనలో ఉన్నాను, మీరొక్కళ్లే నేను పిసినారని కాదు అంటున్నారు అని అన్నారు. ఆయనకు కలిగిన భావావేశానికి పక్కనే ఉన్న పార్వతమ్మ గారి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్టు రాలాయి. ఇప్పటి వరకు పిసినారి భార్యనే అనుకుంటూ ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలను వింటూ కుమిలిపోతున్న ఆమె మనసులో ఆ భావన పూర్తిగా నిజం కాదు అన్న విషయం తెలియగానే, తనువు అందరిలాంటి దానినే అని మనసు తేలికపడిందో ఏమో, కంటి నుండి నీటి బొట్టు రాలాయి. అది చూసి వీరేశం గారు కూడా చలించిపోయి ఉద్వేగానికి లోనయ్యారు. కొంచెం సేపటికి తమాయించుకొని మామూలు మనిషి అయ్యి చిన్న పిల్లవాడిలా ఇలా అన్నారు, అయితే నేను కూడా మనసున్న మనిషినేనా, కానీ ఇప్పటి వరకు నేను అందరిలాంటి వాడిని కానేమో అనుకుంటూ ఎవరితోనూ సంబంధం పెట్టుకునేవాడిని కాదు అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, వీరేశం గారు, ప్రపంచంలో ఇంకొకళ్ళని విమర్శించే వ్యక్తుల్లో చాలామంది విమర్శింపబడే వ్యక్తి కంటే ఎంతో నీచ ప్రవృత్తి కలవాళ్ళు అయి ఉంటారు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మిమ్మల్ని పిసినారి అన్న వాళ్ళలో ఎంతమంది తోటి సమాజానికి ఉపయోగపడే పనులు చేశారు, మీ ఊరి బడి ఇంత అధ్వానంగా ఉంది, రోడ్లు బాగోలేవు, చదువుకోవటానికి ఒక లైబ్రరీ లేదు, మరి మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఏ విధంగా మీకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు అనగానే, మాటల్లోని భావావేశాన్ని అర్థం చేసుకున్న వారై మనస్సు పులకరింతతో అప్పటి వరకు అనుభవంలోకి రాని సంతోషంలో మునిగిపోయారు. ఇక వెళ్ళొస్తాం అని మేము అనగానే ఆయన మమ్మల్ని ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రాత్రికి అక్కడే ఉండమని బలవంతం చేశారు. మేము మరోసారి వస్తాం అన్నా కూడా నేను పిశనాన్ని కాదు అని నిరూపించడానికి మీరు మా ఆతిథ్యం తీసుకోవడమే సాక్ష్యం అన్నారు. మేం కాదనలేక ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. పార్వతమ్మ గారు చక్కటి భోజనం ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు వీట్కోలు తీసుకుంటున్న సమయంలో ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి, అనాథ పిల్లల బాగోగులు ఏ విధంగా చూడబడుతున్నాయో వివరంగా చెప్పగానే అనూహ్యంగా మాతో పాటు హైదరాబాదుకు బయలుదేరి ఆశ్రమానికి వచ్చారు. మేము ఆశ్రమానికి చేరిన కొద్దిసేపటికే భోజన సమయం అవగానే అందరు పిల్లలు సామూహికంగా ప్రార్థన చేసి ఎంతో క్రమశిక్షణతో భోజనం ముగించుకొని వాళ్ల పనుల్లోకి వాళ్ళు వెళ్లడం గమనించారు. వాళ్ళు ఆశ్రమ బాలికలు, టీచర్స్ మరియు ఇతర సిబ్బందితో కలిసి భోజనం ముగించుకొని మాతో, మీకు అభ్యంతరం లేకపోతే మేము ఇక్కడ 2 రోజులు ఉండవచ్చా అన్నారు. దానికి బోసు గారు మహద్భాగ్యం అని వారు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 2వ రోజు మధ్యాహ్నం వారి ఊరికి తిరుగు ప్రయాణానికి బయలుదేరుతూ దగ్గరలో ఉన్న బస్టాండ్లో దింపమని అడిగినప్పుడు బోస్ గారు ఆయన కారులో వాళ్లకు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. నేను, బోసు గారు వాళ్ళిద్దరిలో కలిగిన మార్పుని నిశితంగా గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఆశ్రమంలో ఉన్న 2 రోజుల్లో ఆశ్రమ నిర్వహణ ఎలా జరుగుతోందో పరిశీలించారు. ఎంతోమంది ఉదారంగా సహాయం చేయడం, అలా అందిన సహాయాన్ని ఎంతో పొందికగా పిల్లలకు వినియోగించడం గమనించారు. ఇక్కడ చదువుకొని ఎంతో రాణించిన రాణిస్తున్న పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు వెళ్ళిన 1 వారం రోజులకు బోస్ గారికి వీరేశం గారి నుండి ఫోన్ వచ్చింది. మా ఇద్దరిని వీలు చూసుకుని వెంటనే వారి ఊరికి రమ్మన్నది సారాంశం. మేము మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వారి 2 అబ్బాయిలు, కోడళ్ళు వచ్చి ఉన్నారు. అనుకోకుండా అదే సమయానికి వేసవి సెలవులకు పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి ఉంది. మేము వెళ్ళగానే మమ్మల్ని ఎంతో ఆదరించారు. వారి అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందాన్ని మేము గమనించాం. అల్పాహారం అన్నీ అయ్యాక వీరేశం గారు అన్నారు, బోసు గారు, రామన్ గారు, నా 60 ఏళ్ల జీవితంలో ఏనాడు మీ ఆశ్రమంలో గడిపినంత ప్రశాంతంగాను ఆనందంగాను ఎప్పుడూ లేను. ఈ విషయం చెప్పగానే మా పిల్లలందరూ ఎంతో సంతోషించారు. ఇన్నాళ్ళు బయటి వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారన్న విషయం నాతో చెప్పడానికి భయపడి వాళ్లల్లో వాళ్లే కుమిలిపోతున్నారని తెలిసింది. నేను ఆశ్రమానికి నాకున్న పొలంలో 20 ఎకరాలు విరాళంగా ఇద్దామని నిశ్చయించుకున్నాను. మిగిలిన 30 ఎకరాల్లో వచ్చే ఆదాయంతో మా ఇద్దరి జీవితాలు వెళ్ళిపోతాయి. మా తదనంతరం 3 పిల్లలకు తలో 10 ఎకరాలు చెందుతాయి. ఈ నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంతో ఒప్పుకున్నారు. వాళ్లకు మేము కూడా సమాజంలో భాగమనే గుర్తింపు వస్తుందని ఎంతో సంతోషపడుతున్నారని చెప్పి, ఈ భూమి ఇప్పుడు 30 లక్షల దాకా పలుకుతుంది అంటున్నారు. దాన్ని కౌలుకు ఇచ్చి దాని మీదొచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆశ్రమానికి పెద్దగా మార్పు ఉండదు. అందుకని దాన్ని ఆశ్రమానికి దానంగా ఇస్తాను. దాన్ని మీరు అమ్మేసి శాశ్వత నిధి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయంతో ఆశ్రమ పిల్లలకు ఇంకా మంచి ఏర్పాట్లు చేయండి. ఆదాయంలో మిగిలిన సొమ్ముతో ఆశ్రమంలో ఇంకా వసతులు కల్పించండి అని మా ముందే దానపత్రం తయారు చేయించారు. వారి కుటుంబ సభ్యులందరూ సంతకం చేసి మనస్ఫూర్తిగా మా చేతికి ఇచ్చారు. ఈ విషయం ఎలా తెలిసిందో ఊరి జనం అందరూ వీరేశం గారి ఇంటి ముందు చేరి వారిని పూలమాలలతో సత్కరించడానికి ఊరి ప్రెసిడెంట్, మిగతా పెద్దలు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ కథ అప్పటితో ఆగలేదు. వారిద్దరూ ఇప్పుడు ఆశ్రమంలో భాగమై పిల్లలతో మమేకమై ఎంతో చేదోడుగా ఉన్నారు. వారిరువురిలో ఇప్పుడు పిసినారు వాళ్ళం కాదు, మనసున్న మనుషులం అనే విశ్వాసం పూర్తిగా ఏర్పడింది. శుభం. మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేద్దాం. థ్యాంక్ యూ.